സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓ
നാലാം അധ്യായം ഏഴാം ശ്ലോകം തൊട്ടാണ്.
യദാ യദാ ഹി ധർമ്മസ്യ ഗ്ലാനിർഭവതി ഭാരത അഭ്യുത്ഥാനമധർമ്മസ്യ തദാത്മാനം സൃജാമ്യഹം. പരിത്രാണായ സാധൂനാം വിനാശായ ച ദുഷ്കൃതാം ധർമ്മ സംസ്ഥാപനാർത്ഥായ സംഭവാമി യുഗേ യുഗേ.
നാലോ അധ്യായമైనటువంటి జ్ఞాన కర్మ సన్యాస యోగ కొన్ని పుస్తకాల్లో జ్ఞాన యోగము అని పిలువబడుతుంది, కొన్ని పుస్తకాలలో జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పిలువబడుతుంది. ఇందులో కృష్ణ పరమాత్మ తన అవతార రహస్యాన్ని గురించి చెప్తున్నాడు. ఈ విద్యను నేనే బోధించాను అని చెప్పినప్పుడు అర్జునుడు అడిగాడు, ఈ సృష్టి ఆరంభంలో బోధించావు అని చెప్తున్నావు, నీవు ఇప్పుడు ద్వాపర యుగంలో జన్మించావు, సృష్టి ఆరంభం ఎప్పుడో జరిగింది, నువ్వు ఎలా చెప్పావు ఈ భగవద్గీత ఈ యొక్క బ్రహ్మ విద్యని అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, అర్జున నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను ఇంతకు ముందు, నువ్వు కూడా ఎన్నో జన్మలు తీసుకున్నావు, ఆ జన్మలన్నీ నాకు తెలుసు కానీ నీకు తెలియదు. నేను ఏ ఏ జన్మలు తీసుకున్నానో, ఆ జన్మలు ఎందుకు తీసుకున్నానో, తీసుకొని ఏం చేశానో అవన్నీ నాకు తెలుసు. నువ్వు ఎన్ని జన్మలు ఇంతకు ముందు తీసుకొని ఉన్నావో, నువ్వేమేమి చేశావో కూడా నాకు తెలుసు కానీ నీకు తెలియదు. నా జన్మ రహస్యము నీకు తెలియదు, నీ యొక్క జన్మ గురించి నీకు తెలియదు అని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇంకా వివరంగా చెప్తున్నాడు, నేను ఎందుకు జన్మ తీసుకున్నాను అంటే నేను జన్మ తీసుకున్నది నా కొరకు కాదు, నేను అవతరించాను అన్నాడు. అవతారం తీసుకున్నాను అన్నాడు. దానికి మూడు విషయాలు మనం చూస్తున్నాం. అవతారం యొక్క అంటే జీవులకి అవతారానికి తేడా ఏమిటి, భేదం ఏమిటి తెలుసుకోవాలి. ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి కదండి, భగవంతుడు కూడా ఒక రూపాన్ని తీసుకున్నాడు. మనందరం ఒక రూపాలం అయితే ఆయన ఒక రూపం. అలా అయితే మరి ఆయనకి మనకు ఏమిటి తేడా, భేదం ఉండాలి కదా. భేదం లేకపోతే మనం ఆయన ఎందుకు పూజిస్తాం, ఆయన ఎలా గొప్పవాడవుతారు మనకంటే. కనుక ఏదో భేదం ఉండి ఉండాలి. మూడు విధాలుగా చూడాలి ఆ భేదాన్ని. కారణ భేదం, జీవులు పుట్టడానికి కారణం, ఆయన అవతరించడానికి కారణం తెలుసుకోవాలి, ఆ భేదం తెలుసుకోవాలి. అదేవిధంగా జీవుల యొక్క స్వరూపం ఏమిటి, అవతారం యొక్క స్వరూపం ఏమిటి, వీరిద్దరికి మధ్య ఉన్న భేదం, స్వరూప భేదాన్ని తెలుసుకోవాలి. మూడవ విషయం ఏంటి, ప్రయోజనం, ఉద్దేశ్యం. ఈ జీవులందరూ పుట్టడానికి వాటి ప్రయోజనం ఏమిటి, అవతారం తీసుకోవడానికి ప్రయోజనం ఏమిటి అని తెలుసుకోవాలి. మొదటి విషయం చూసాం, కారణం ఏమిటి అంటే జీవులు పుట్టడానికి అజ్ఞానం కారణం అన్నాం. ఈ జీవులందరూ పుట్టడానికి కారణం అజ్ఞానం, ఆత్మ అజ్ఞానమే కారణం. పరమాత్ముడు సర్వజ్ఞుడు, ఆయన అజ్ఞానంతో పుట్టలేదు. ఆయన తన సంకల్పం ద్వారా భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఆ ఋషులందరూ దేవతలు ప్రార్థించినప్పుడు వాళ్ళందరి కోసం కరుణతో, ఆయనకి కరుణే కారణం, కరుణ దయ ప్రార్థనను మన్నించడం ఆయన యొక్క స్వభావం కనుక అందరి ప్రార్థనల కోసం, వాళ్ళ ప్రార్థనను తీర్చడం కోసం అవతారం తీసుకున్నాడు భగవంతుడు. కనుక ఆయనకి కారణం మనకు అజ్ఞానం అయితే ఆయనకి సర్వజ్ఞత్వం కారణం, అందరినీ రక్షించాలని చెప్పి ఆయన తీసుకున్నాడు కారణం అనేది చూశాం. రెండవ విషయం చూశాం స్వరూపం. స్వరూపం అంటే జీవుడు దుఃఖంతో నిండి ఉన్నాడు, శోకం. జీవులందరూ కూడా దుఃఖ సాగరంలో ఉన్నారు, అతృప్తి బంధం అన్నీ ఉన్నాయి వాళ్ళకి, జనన మరణాలు ఉన్నాయి. ఇది జీవుల యొక్క జన్మ యొక్క స్వరూపం. కానీ పరమాత్ముడికి ఎటువంటి దుఃఖం అనేది లేదు, ఆయన అసంసారి. జనన మరణ వ్యాధి జర అనేటువంటివి బాధలు లేవు ఆయనకి, అది ఆయన స్వరూపం. అజ్ఞానం కారణం, జ్ఞానం కారణం ఇక్కడ పరమాత్ముడి విషయంలో. అదేవిధంగా మనం సంసారం దుఃఖం మన స్వరూపం అంటే జీవులు బాధపడుతూ ఉంటారు. స్వరూపం అంటే అజ్ఞానం వల్ల వచ్చినటువంటి దుఃఖం, అది భగవంతుడికి లేదు, ఆయన స్వరూపం అది కాదు, ఆనంద స్వరూపం. మనం దుఃఖస్వరూపం అయితే కాసేపు ఆనందంగా ఉంటాం, కాసేపు దుఃఖపడుతుంటాం, ఆనందంలో కూడా దుఃఖం అనుభవిస్తూ ఉంటాం మనం. ఎందుకో తెలుసా? పోతుందేమోనని. ఆనందంలో కూడా దుఃఖమే. కట్టా మీఠా అంటుంటారు కదా హిందీలో, కట్టా మీఠా అంటే తీపి తినేటప్పుడు కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అన్నట్లుగానే మానవులకి దుఃఖం, సుఖం కూడా దుఃఖంతో కూడినది. దుఃఖంతో కూడిన సుఖం, సుఖంతో కూడిన దుఃఖం, రెండు మిశ్రం. భగవంతుడికి దుఃఖం అనేదే లేదు. మూడో విషయం చూసాం ప్రయోజనం. ఆ విషయాన్ని 6, 7, 8 శ్లోకాల్లో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు తీసుకుంటాడు అవతారం పరమాత్ముడు అంటే, ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు తీసుకుంటాడు. యుగానికి ఒక అవతారం అని చెప్పకూడదు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం వస్తే చాలా కష్టం. అందుకని ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్నాడు. యదా యదాహి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతున్నదో అప్పుడప్పుడు నేను, తదా తదా సృజామ్యహం, అప్పుడప్పుడు నేను నిన్ను సృష్టించుకుంటాను అన్నాడు. తన మాయాశక్తి చేత, తన మాయాశక్తి చేత తనను తాను సృష్టించుకుంటాడు. జీవులు పుట్టడానికి కారణం వారి కర్మలు అయితే, భగవంతుడు పుట్టడానికి కారణం ఆయన సంకల్పం అన్నారు. మన కర్మల్ని మనం అనుభవించడానికి మనం పుడతాం, మన కర్మల యొక్క ఫలాన్ని ఇవ్వడం కోసం ఆయన పుడతాడు, ఆయన దిగి వస్తాడు. మనం చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఇవ్వాలి కదా, అక్కడెక్కడో పోస్టు వేస్తే పోస్ట్ మ్యాన్ ఇవ్వాలి కదా మనకు, దానంతటా దొస్తుందా లెటర్? అక్కడ డబ్బాలో వేస్తే ఎక్కడో ఇక్కడికి రావాలి అంటే పోస్ట్ మ్యాన్ ద్వారానే రావాలి. అదంతా అది నడిచి రాదు కదా, ఏది ఉత్తరం? కనుక పోస్ట్ మ్యాన్ వచ్చి మన కాలింగ్ బెల్ కొడతాడు. అదేవిధంగా మనం చేసిన కర్మలు, ఆ ఫలితాలు, వాటి అంతటా అవి మనకు రావు. అవి మన దగ్గరికి రావాలి అంటే భగవంతుడి ద్వారా రావాలి. భగవంతుడే కొరియర్ సర్వీస్. ఇప్పుడు అందరూ ఆర్డినరీ పోస్టులు ఎవరు వేయడం లేదు కదా, అంతా కొరియర్, కొరియర్ సర్వీస్. ఆయనే కొరియర్ సర్వీస్ అన్నమాట. అందుకని భగవంతుడు మన కర్మ ఫల దాత అన్నాం. ప్రయోజనం అనేది చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడెప్పుడు అవసరమైతే, ఒక శ్లోకంలో మర్త్యావతార కలు మర్త్య శిక్షణం అన్నారు. మర్త్య అవతారం, మనుష్య అవతారం తీసుకున్నాడు భగవంతుడు. మర్త్యావతార కలు మర్త్య శిక్షణం, మనుషులకి మార్గదర్శనం చేయడానికి. మర్త్య శిక్షణం అంటే మనుష్యులకు మానవులకు మార్గదర్శనం చేయడానికి రాముల వారు అవతారం తీసుకున్నారు. విష్ణుమూర్తి రామావతారం తీసుకున్నాడు. మర్త్యావతార ఖలు మర్త్య శిక్షణం. తర్వాత ఏం చేశాడు ఆయన రాముల వారు, రక్షోవధాయైన కేవలం విభోహో. రాక్షసుణ్ణి చంపాడు రావణాసురుణ్ణి. ఏమండి రాక్షసుడు ఏమిటి రావణాసురుడు అంటే, రారా సరిపోయింది కదా ఒకటే అక్షరాలనే, రావణాసురుడు రాక్షసుడనే ఇద్దరు రెండు పేర్లు రారాతో మొదలైనవి కాబట్టి రాక్షసుడు ఆయన. ఆయన పరమ భక్తుడు రావణుడు, బ్రాహ్మణుడు, సంగీత విద్వాంసుడు, నాలుగు వేదాలు అవపోసన పట్టినటువంటి ఆయన. కానీ రాక్షస గుణం, రజోగుణం, ఆ కామం అనేది, అహంకారం, దర్పం అన్నీ ఉండేటప్పటికీ రాక్షసుడు గుణాలు ఉన్నాయి ఆయనలో, కనుక రాక్షసుడు అని పిలువబడుతున్నాడు. రక్షోవధాయ న కేవలం విభోహ. రావణాసురుడు చంపడానికి వచ్చాడని చెప్పి అనుకుంటుంటారు. రాముల వారు ఎందుకు పుట్టాడురా అంటే, రావణాసురుని చంపడాని కోసం పుట్టాడు అంటారు. న కేవలం, రావణాసురుని చంపడం కోసం మాత్రమే పుట్టలేదు రాముల వారు. రాముల వారు మనుష్యావతారం తీసుకున్నది మనుష్యులందరికీ కూడా మార్గదర్శనం చేయడం కోసం. మర్త్యావతార ఖలు మర్త్య శిక్షణం రక్షోవధాయైన కేవలం విభోహో కుతోన్యథా స్మాత్ రమత స్వ ఆత్మని. రాముల వారు జ్ఞాని, భగవంతుడు కదా ఆయన, ఆయన కూర్చుని ఆనందంగా ఆత్మరతి, ఆత్మ తృప్త, ఆత్మానందంలో ఉండొచ్చు ఆయన ఎప్పుడూ కూడా. ఆయన ఏం చేయాల్సిన పని లేదు ఆయన కొరకు, ఆయన జ్ఞాని. కుతోన్యథాస్మాత్ రమతస్వ ఆత్మని, ఆ ఆనంద స్వరూపంలో రమించేటటువంటి రాముల వారు ఏం చేశాట, సీతాకృతాని వ్యసనాని చ ఈశ్వరస్య. సీత వలన కలిగినటువంటి బాధ ఏదైతే ఉన్నదో, సీతామ్మవారు ఆ బంగారు జింక నాకు కావాలి అన్నది ఆవిడ కదొక కోరిక. సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య, బంగారు జింక కావాలంటే ఆయన చెప్పాడు అది బంగారు జింక కాదు అని, మీకు నాకు అది ఇవ్వడం ఇష్టం లేదు అందుకని కాదంటున్నారన్నాడు. అని అంటే అప్పుడు రాముల వారు జింక కోసం వెళ్ళాడు. వెళితే ఏమైంది, అదంతా మాయా కథ మీకు తెలుసు. మారీచుడు, సుభాహుడు అక్కడంతా జరిగేటప్పటికీ సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకుపోయినాడు లంకాకి. అప్పుడు రాముల వారు పాపం దిగులుతో సీతా సీతా అని ఎదుక్కుంటూ వెళ్ళాడు. భగవంతుడేమిటి, అవతారం తీసుకోవడం ఏమిటి, రాక్షసుని చంపడానికి వచ్చాడు ఆయన, సీత కోసం దిగులు పడడం ఏమిటి అంటే మనలాగా నటించడానికి తీసుకొచ్చాడనమాట, మానవుడిలాగా. రాముల వారంతటి వారికే దుఃఖం వచ్చింది, ఆయనకే ఎడబాటు కలిగింది, ఆయన కూడా దుఃఖంలో ఉన్నాడు, మన దుఃఖం ఎంత అని అనుకుంటాం కదా. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనకంటూ దుఃఖం అనేది లేదు, దుఃఖం ఉన్నట్లుగా మన కోసం నటించాడు. అది మర్త్య శిక్షణం అన్నారు, అంటే మానవులకి మార్గదర్శనం అన్నారు. అదేవిధంగా రాముడు నడిచినట్లుగా నడవవలసినది అంటుంది శాస్త్రం. ఎలాగైతే రాముడు నడిచాడు జీవన మార్గం, అలా మనం కూడా ఉండాలి. కృష్ణుడు ఎలా చెప్పాడో అలా జీవించు, రాముడు ఎలా నడిచాడో ఎలా జీవించాడో నువ్వు అలా జీవించు, కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు అనుసరించు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కృష్ణుడు చెప్పినట్లు అనుసరిస్తున్నాం. అది అవతారం రహస్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం మనం. పరిత్రాణాయ సాధూనాం, ధర్మం అణగారిపోయినప్పుడు, అధర్మం పైకి వచ్చినప్పుడు అప్పుడప్పుడే నేను నిన్ను నేను సృజించుకుంటాను అన్నాడు భగవంతుడు. అలా అన్నప్పుడు ప్రయోజనం ఏమిటి అని 8వ శ్లోకంలో చెప్పాడు. ఎప్పుడు అవతారం వస్తుందని 7వ శ్లోకంలో చెప్పాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను, ఎప్పుడు వస్తానంటావు ఏమిటి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను. ఆయనే కదండి దేవుడు అంటే, మనకు సహాయం చేసేవాడే దేవుడు అంటే. అందుకని ద్రౌపది పిలవంగానే వచ్చాడు సహాయం చేశాడు, గజేంద్రుడు పిలవంగానే వచ్చాడు సహాయం చేశాడు. అట్లా అనేక మంది భక్తులకి అప్పుడప్పుడు దర్శనమిచ్చాడు, వచ్చి వాళ్ళని రక్షించాడు. కూర్మావతారం చూడండి, దేవతలు రాక్షసులు అమృతాని కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ పర్వతం మంథర పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉంటే భగవంతుని ప్రార్థించారు, ఈ సముద్రంలో మునిగిపోతే ఈ మంథర పర్వతం మేము ఎలా చిలుకుతాము, మేము చిలకకపోతే అమృతం ఎట్లా వస్తుంది, అమృతం రాకపోతే మేము అమృతాన్ని ఎలా తాగుతాం అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తే ఆయన తాబేలై వచ్చాడు. మత్స్యావతారం కాదు కూర్మావతారం, మర్త్య మత్స్య కూర్మ, మర్త్య అంటే మనుషులు, మత్స్య అంటే చేప, కూర్మ అంటే తాబేలు, కూర్మావతారంలో వచ్చాడు. కనుక ప్రతిసారి ఆయన తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు ఉండాలని అవసరం లేదు, నరసింహావతారం క్షణాల్లో వచ్చేసింది. భక్తుడు ప్రార్థించాడు, ఇందుగలడందులేడని సందేహము వలది చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూసిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో చూపించన్నాడు ప్రహ్లాదుడు. ప్రార్థించాడు, నువ్వు అంతటా ఉంటావు కదా, మరి ఆ నా నమ్మకాన్ని నువ్వు నిజం చేస్తావా ఇప్పుడు అని అడిగాడు భగవంతుడు ప్రహ్లాదుడు. నువ్వు నిజం చేయకపోతే నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను ప్రహ్లాదుడు అన్నాడు భగవంతుడితో. ఎక్కడ పడితే అక్కడ ఉంటావు నువ్వు అని నేను నమ్మాను, అదే మా నాన్నకు చెప్పాను. నేను చెప్పడం వల్ల ఆయనేమో ఇప్పుడు స్తంభంలో చూపించమంటున్నాడు, నువ్వు స్తంభంలో ఉండవని చెప్పి ఆయనకు తెలుసు అందుకని ఆయన స్తంభంలో చూపించమంటున్నాడు. నేనేమో పిచ్చివాణ్ణి, నువ్వు అంతటా ఉన్నావని నేను చెప్పాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆ పరమాత్ముడు ఆ హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయడం కోసం ఇది సరియైన సమయం అనుకున్నాడు. ఆ స్తంభంలో నుంచి అందులో నుంచే వచ్చాడు. ఎక్కడైతే చూపించమన్నాడో హిరణ్యకశిపుడు అక్కడి నుంచే వచ్చాడు. రాగానే నమస్కారం చేయాలి కదా, ప్రహ్లాదుడే నమస్కారం చేస్తున్నాడు, హిరణ్యకశిపుడు గద తీసుకున్నాడు యుద్ధం చేయడానికి. అంటే నేనే గొప్ప అనుకున్నాడు కానీ భగవంతుడు అనేవాడు ఎవడున్నాడు, ఇంకా నాకంటే గొప్పవాడు లేడు, ఉంటే వాడికి నేను యుద్ధం చేసి నేను గొప్పవాడిని నిరూపించుకుంటాను అనే మనస్తత్వం హిరణ్యకశిపుడిది. ఎప్పుడైతే అవతారాన్ని చూశాడో ఆ స్తంభంలో గద తీసుకున్నాడు యుద్ధం చేయడానికి. యుద్ధం చేసి ఓడించాలని ప్రయత్నిస్తే భగవంతుడు ఇంకా ఇదే సమయం, ఇంకా హిరణ్యకశిపుడి చాప్టర్ క్లోజ్ చేసేద్దాం అని చెప్పి పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని ప్రహ్లాదుడు సాధు పాపం, ఎన్ని హింసలు పెట్టాడు తండ్రి, సొంత తండ్రి ఎన్ని హింసలు పెట్టాడు, ఎన్ని బాధలు పెట్టాడు, ఎంత నరకాన్ని అనుభవించాడు చిన్న పిల్లవాడు, 9 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు. అనుభవించినా ఎంతైనా సరే నారాయణాన్ని చెప్పవద్దురా అన్నాడు. బడికి పంపిస్తే వాళ్ళందరికీ నారాయణాన్ని చెప్పి నేర్పించాడు. బడిలో పిల్లలందరికీ వాళ్ళకి చెప్పాడు. గురువు గారి చేత కూడా నారాయణాన్ని చెప్పించాడు. భక్తిని విడిచిపెట్టలేదు చూశారా. అందుకే పరమాత్ముడు కరుణామయుడు ఆ సాధు అయినటువంటి సజ్జనుడైనటువంటి ప్రహ్లాదుని భక్తుణ్ణి రక్షించడానికి వచ్చాడు. పరిత్రాణాయ సాధూన వినాశాయక దుష్కృతాం, దుష్కృతాలు చేసేటటువంటి హిరణ్యకశిపుడు రావణాసుడు కంసుడు అనేక మందిని అందరినీ కూడా సంహరించడానికి ఆ సమయాల్లో అవసరమైనటువంటి దానికి తగినటువంటి అవతారాన్ని తీసుకొని వచ్చాను అర్జున అన్నాడు. వినాశాయక దుష్కృతాం, పైన ఏమిటి, ధర్మ సంస్థాపనార్థాయ, నాకు ఎవరి మీద కోపము లేదు, ఎవరి మీద ప్రేమనూ లేదు, ప్రేమ కోపానికి అతీతుణ్ణి నేను, నన్ను పూజించే వాళ్ళ మీద ప్రేమ అనురాగమని, నన్ను ద్వేషించే వాళ్ళ మీద ద్వేషమని కానీ నాకేమీ లేదు, కానీ ధర్మం అనేది ఒకటి, దాన్ని నేను రక్షించాలి. ఈ సృష్టి అంతా కూడా ధర్మం మీద ఆధారపడింది కనుక ఈ సృష్టి నిలవాలి అంటే ధర్మం నిలవాలి కనుక నేను చేసిన ఈ సృష్టిని రక్షించడం నా కర్తవ్యం కనుక ధర్మాన్ని రక్షించాలి, అప్పుడు ఈ సృష్టి రక్షింపబడుతుంది కనుక ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, యుగ యుగమునందు, అంటే యుగానికి ఒకసారి తీసుకోకూడదు, యుగ యుగమునందు అవసరమైనప్పుడల్లా అని అర్థం. యుగ యుగమునందు అంటే అవసరమైనప్పుడల్లా అని అర్థం. క్రిందటి వారం చెప్పాను ఎవరు అవతారం అని తీసుకోవాలి మనం, వచ్చే వారం చెప్తానని చెప్పాను అందుకని ఇప్పుడు చెప్పాలి నేను. మనం మానవులు ఏమనుకుంటామంటే సిద్ధులు ఉంటే అవతారం అనుకుంటాం, ఎవరైనా ఒక సిద్ధులు చూపించారనుకోండి, మ్యాజిక్ మెరకిల్స్, ఆ సిద్ధులు కనుక చూపిస్తే వాళ్ళు ఈయన భగవంతుడు అని అనుకుంటుంటారు జనం. రాక్షసులందరికీ సిద్ధులు ఉన్నాయండి, వాళ్ళందరూ మాయా మాంత్రికులు లాంటి వాళ్ళు రాక్షసులు. అసురులందరికీ ఏదేదో సిద్ధులు ఉన్నాయి, ఇక్కడ నుంచి కనపడతాడు మళ్ళీ అక్కడ కనపడతాడు, అన్ని సృష్టిస్తాడు వాడు, ఎవరు మాంత్రికుడు. రాక్షసులు అసురులందరూ కూడా మంత్ర బలం ఉన్నవాళ్ళు, మంత్రశక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళ మంత్రశక్తితో వాళ్ళన్నీ కూడా సిద్ధింప చేయగలరు. అట్లని వాళ్ళు భగవంతుడు అని చెప్పి అనగలమా? కనుక సిద్ధులు ఉన్నంత మాత్రాన భగవంతుడు అవతారం అని అనకూడదు, నెంబర్ వన్. కనుక సిద్ధులు లేకపోతే ఆయన భగవంతుడు కాదా? అలా అని కాదు, సిద్ధులు లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు స్వరూపమే అని కూడా మనం చెప్పవచ్చు. రాముడు వారు ఏమి సిద్ధులు చూపించలేదు, కృష్ణుడే చూపించాడు సిద్ధులు, కానీ రాముడు వారు ఏమి సిద్ధులు చూపించలేదే. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం తీసుకెళ్లినప్పుడు రాక్షసులను సంహరించడానికి రాముల వారు ప్రతిసారి బాణం వేస్తున్నాడు, ఆయన ఏమైనా సిద్ధి ఉపయోగించాడా? రాముల వారు ఉపయోగించలేదు. అదే వాలిని సంహారం చేసేటప్పుడు కూడా అనేక సార్లు చాలా సమయం యుద్ధం చేశాడు రాముల వారు. తన యొక్క సిద్ధిని ఉపయోగించవచ్చు కదా, కానీ సిద్ధులు చూపించలేదు. రామావతారంలో సిద్ధులు చూపించలేదు ఆయన. అప్పుడు రాముడికి సిద్ధులు లేవు కాబట్టి ఆయన అవతారం కాదు అని చెప్ప అనగలరా? కృష్ణుడు మాయా మానుష వేషధారి కనుక ఆయన సిద్ధులు చూపించాడు, ఆయన చూపించాలనుకున్నాడు అప్పుడు. అందుకనే కృష్ణ లీల అంటాం కాని రామలీల అను, చూసారా? ఎక్కడన్నా విన్నారా రామలీల అని? కృష్ణ లీల అంటాం, రామలీల అని ఎక్కడా లేదు. రాముడు సామాన్య మానవుడిగా జీవించాడు, సామాన్య మానవుడిగా ధర్మాన్ని పాటించాడు, పాటించి ప్రజలకు మార్గదర్శనమైనాడు. కనుక సిద్ధులతో పని లేదు అవతారం అంటే. మరి ఎలా తెలుస్తుంది మనకు అవతారం అని? అసలు నీకు ఎందుకు తెలియాలి ఎవరు అవతారం అని? నీకు ఎందుకు తెలియాలి? శాస్త్రంలో చెప్పినటువంటి అవతారాలే మనం పరిగణిస్తాం, కానీ అవతారాలుగా లోకల్గా చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఈయన అవతారం అండి ఆయన అవతారం అండి అంటే మేము ఒప్పుకోం. మేమంటే వైదికులు ఒప్పుకోరు. వైదికులు అంటే వేదాన్ని అభ్యసించి వేదాన్ని నమ్మే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. శాస్త్రమే ప్రమాణం. రామావతారం కృష్ణావతారం ఇవన్నీ అవతారాలుగా శాస్త్రంలో ఒప్పుకోబడింది, చెప్పబడింది పురాణాలలో, కనుక అంగీకరిస్తాం. అందుకని మనం ఎవరిని పూజించాం? ఒక్క భగవంతుడు అవతారంగా వచ్చినటువంటి శివుడు, విష్ణువు, రామ, కృష్ణ, వీళ్ళనే దేవి, మురుగ, వినాయక, ఈ రూపాలే శాస్త్రంలో చెప్పబడినాయి. 33 కోట్ల దేవతలు చెప్పబడినారు శాస్త్రంలో, వాళ్ళందరిలో ఎవరో ఒకరిని పూజించు. అంతేగాని వీరికి ఒకడు అవతారం వచ్చానంటే వాడిని పూజిస్తానంటే ఎట్లా? 20 సంవత్సరాలకు ఒకసారి ఆయన కనపడుతూ ఉంటాడు, ఆయన పూజిస్తారు కొంతకాలం, ఆ 20 సంవత్సరాలకు మళ్ళీ ఆయన తగ్గిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన బొమ్మలు ఆయన స్టాచ్యూలు ఆయన గుళ్ళు అయిపోతే ఇన్ని తీసి ఆయన పెడతారు, తర్వాత ఆయన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు. శాస్త్రం చెప్తుంది ఇట్లా కాదు. శాస్త్రంలో మనకు పరంపరగా వస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలనే ఆరాధించాలి మనం. అలా ఆరాధిస్తేనే మనం సన్మార్గంలో వెళ్ళగలుగుతాం అనే విషయం మనం తెలుసుకోవాలి. కనుక దేవుడి ఫోటోలు మార్చవాకండి ఇంట్లో ఉన్నవి. మన అమ్మ నాన్న తాతలు ముత్తాతలు ఏమెవరైతే పూజించారో వాళ్ళనే పూజిద్దాం. ఎందుకు మనం మార్చుకోవడం? దేవుణ్ణి మార్చుకోవడం ఏమిటండి? దేవుణ్ణి మార్చుకోవడం ఏమిటి? కృష్ణుణ్ణి తీసేసి మరెవరినో పెడతారు, రాముణ్ణి తీసేసి మరెవరినో పెడతారు, రంగనాథ స్వామిని తీసేశారు ఎప్పుడో పోయింది, ఆ గుళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా లేరు. మల్లికార్జున స్వామి, నరసింహస్వామి, ఈ గుళ్ళల్లో మన పరంపరగా మన పెద్దలు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఎందుకు వదులుకోవడం అసలు? కనుక భగవంతుడు శాస్త్ర పద్ధతిగా వచ్చినటువంటి ఆచారాన్ని మనం వదిలిపెడితే మనం ఆధ్యాత్మిక మార్గంలో సరైన మార్గంలో వెళ్ళలేం. కళ్ళు మూసుకొని జపం చేస్తే ఆధ్యాత్మిక మార్గం కాదు. కళ్ళు మూసుకొని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, డెంటల్ మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ ఏదో మెడిటేషన్ చేస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో సరిగా పోతున్నట్టు అని చెప్పి అనుకోకూడదు. కొంచెంసేపు ప్రాణాయామం చేసి సైలెన్స్ లో కూర్చుంటే ఇది ఆధ్యాత్మికం అనుకుంటుంటాడు. అదంతా కాదు. సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామా లేదని తెలియడానికే మనం 5-6 సంవత్సరాలు శాస్త్రంలో చదవాలి. చదివితేనే మనం సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామా లేదని తెలుస్తుంది. అది తెలియడం కోసం చదవాలి ముందు. తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితం అన్నాడు కృష్ణ. శాస్త్రమే ప్రమాణం. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది సరియైనది, ఇది సరికాదని నీకు ఎలా తెలుస్తుందంటే శాస్త్రమే ప్రమాణం. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది, సరిగా చెప్తోందా లేదా అసలు ఏమిటని తెలుసుకోవడానికే చదువు ముందు. మోక్ష సంగతి తర్వాత చూద్దాం. మామూలుగా జీవించడానికి పద్ధతిగా ఎలా ఉండాలి, ఏది సత్యం ఏది అసత్యం, ఏది ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి వివరం. వివరం లేకుండా ఉంటాడు ఏమిటంటారు చూసారా, వివరం లేని వాడండి వీడంటారు. అంటే వివరం లేకుండా ఉండకూడదు, వివరంగా ఉండాలి, అన్ని క్లియర్గా ఉండాలి. మనకి ఇవన్నీ అంటవు, అంతు పట్టవు ఇప్పుడు ఇవన్నీ మనకు. ఎందుకంటే మనం ఇవన్నీ దాటి పై 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 ఆచారాలకు వెళ్ళిపోయినాం. ఆచారాలన్నీ వదిలిపెట్టి పై పైన పై పై పూజలు, పై పై భక్తి, పై పై ఈ పై పై ఏమిటో నాకు తెలియదు. ఇంగ్లీష్ పై పై కాదండి, తెలుగు పై పై. పై పైన భక్తి, ఆ పై పై భక్తులు వద్దు మనకు. ఆ పై పై ఆచారాలు, పై పై భక్తులు, పై పై దేవతలు, పై పై వద్దు మనకు. హాయిగా అమ్మా నాన్న, అమ్మా నాన్న కూడా సరిగ్గా పూజించడల్లా ఇప్పుడు. తాత, ముత్తాత, ముత్తమ్మ వాళ్ళు ఎవరైతే పూజించారో వాళ్ళనే పూజించండి. అది మంచిది. ఎందుకు చెప్తున్నానంటే టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను. భగవంతుడు కృష్ణుడిని పూజించాలి, రాముల వారిని పూజించాలి. మరి అవతారమైనా సరే, నరసింహావతారం, మత్స్యావతారం, కూర్మావతారం పూజించలేం కదా. ఏదో మనిషిలాగా ఉంటే కొంచెం పూజిస్తాం, కాకపోతే ఆయన బొమ్మను పెట్టుకుంటామే గాని. అందుకని రాముల వారితో కొంత రిలేట్ చేసుకోకూడదు ఈజీగా. మన మనుషులం కనుక ఆయన మనిషి అవతారం, కృష్ణుడితో రిలేట్ చేసుకుంటే ఆయన కళ్ళు ముక్కు చెవులు ఉన్నాయి కాబట్టి కాసేపు చూస్తాం కదా. అంటే నరసింహ అవతారం అయితే అమ్మ భయంగా ఉంటుంది అలా అన్నమాట. అంతే అయితే అవతారాలన్నింటి మనం పూజిస్తాం, కానీ ఈ అవతారాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడానికి మనం. అందుకని చాలా మందికి అసలు ఎవరిని పూజించాలో కూడా తెలియడం లా ఇప్పుడు. అసలు మేము అందుకే ఎవరిని పూజించడం లేదండి అన్నాడు. మీకంతా ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా, మేము అందుకని ఎవరిని పూజించాం, మేము ఒక్క దేవుణ్ణి మాత్రమే పూజిస్తామన్నాడు. అదొక ప్రాబ్లం. ఎందుకురా అంటే మా ఆయనే దేవుడు, నేను దేవుడు కాదన్నాడు. అంత ప్రాబ్లమో ప్రాబ్లం, ఎక్కడ పట్టినా దేవుడి విషయం వస్తేనే ప్రాబ్లం. ఇక్కడ ఉంది ప్రాబ్లం, మన మనస్సులో ఉంది ప్రాబ్లం. అందుకని శాస్త్రం చదివితే చక్కగా తెలుస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది తాత్పర్యం. ఏ అవతారం అయితే దుష్ట శిక్షణ చేస్తుందో, శిష్ట రక్షణ చేస్తుందో, దాన్ని అవతారంగా మనం పరిగణించాలి. ధర్మ సంస్థాపనమే అవతారం యొక్క ప్రయోజనం అని తెలుసుకున్నాం. తర్వాత శ్లోకం. అందుకని మోక్షాన్ని పొందాలి అంటే మనం అవతార రహస్యాన్ని తెలుసుకోవాలి అని అర్థం. ఇప్పుడు ఇంత చెప్పింది ఏంటంటే ఆత్మజ్ఞానమే మోక్షం. మోక్షాన్ని పొందాలంటే అవతార రహస్యాన్ని తెలుసుకోవాలి. భక్తుడిని ఒకరోజు, భక్తుడు గుడికి వెళ్ళాడు, రోజు వెళ్తాడండి భక్తుడు కదా. వెళితే ఆ పూజారిని అడిగాట, నేను ఏ రూపంలో దేవుణ్ణి పూజించాలి అని అడిగాడు. ఆయన చెప్పల పూజారి. పాపం ఈ భక్తుడు ఏమో పిచ్చి భక్తుడు, ఏం ఆచారం తెలియని వాడు, ఏమి తెలియని వాడు, భక్తి తప్ప ఏం తెలియదు మామూలు వ్యక్తి. వచ్చి అడిగితే ఇసుకు పుట్టి కోపం వచ్చి ఆ పూజారి అన్నాడు, ఎద్దును పూజించన్నాడు, ఎద్దును పూజించు అన్నాడు. అంటే పాపం ఈ భక్తుడు పూజారి కదా చెప్పాడు కదా అని చెప్పి ఈ రోజు ఎద్దును పూజించడం మొదలుపెట్టాడు, ఎద్దునే పూజిస్తున్నాడు. భగవంతుడికి తెలుస్తుంది ఈ పూజారి యొక్క అహంకారం, గర్వం. భక్తుల్ని ఎంత తేలికగా చూస్తున్నాడు భక్తులు వచ్చినప్పుడు గుడికి అని చెప్పి వీడికి పాఠం నేర్పాలని చెప్పి ఒకరోజు భగవంతుడు ఏం చేశాడు, ఆ గుళ్ళల్లో పూజ చేసేటప్పుడు ఆ ఉత్సవమూర్తిని బయటికి తీసుకురావాలి కదా, ఆ శివుణ్ణి ఆ వృషభం మీద కూర్చోబెట్టి వాకిట్లో నుంచి బయటికి తీస్తూ ఉంటే బయటికి రావడంలా, ఊరేగింపు చేయడానికి తెస్తూ ఉంటే రావడంలా అది. ఆ ద్వారంలో నుంచి ఎటు తిప్పినా రావడంలో వాళ్ళకి చేతకాలు ఎలా బయటికి తేవాలో. అప్పుడు ఈ భక్తుడు వచ్చి చూసి కొంచెం ఇట్లా పక్కకు వంచండి వస్తాడు అన్నాడు. ఆ ఎద్దుని చూసారా, ఆ కొమ్ము పక్కన ఉన్నది, దాన్ని కొంచెం ఇట్లా తిప్పండి అన్నాడు. అలా తిప్పితే బయటకు వస్తుందన్నాడు. ఆ భక్తుడు చెప్పినట్లుగా తిప్పారు, కొంచెం సైడ్కి ఇట్లా తిప్పగా బయటకు వచ్చాడు ఆయన. నీకున్న బుద్ధి మాకు లేకుండా పోయింది అన్న. ఆ ఎద్దుకు కొమ్ములు ఉంటే ఆ కొమ్ముకు కొంచెం బంగారపు కిరీటాలు ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా తిప్పమనం కానీ. అంటే వీళ్ళు ఏంటంటే భగవంతుడు విగ్రహాన్ని చూస్తున్నారు కానీ ఎద్దును చూడాలే. చూసారా, బయటకు తెచ్చేవాళ్ళు ఆ దేవుడి విగ్రహం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ ఆయన కూర్చున్నటువంటి ఎద్దుంది కదా వృషభం, దాన్ని పట్టించుకోవడంలా. ఆయన అంటాడు, నా వాహనం లేకుండా నేను ఎట్లా వస్తాను బయటికి అని అంటాడు భగవంతుడు. నా వాహనం లేకుండా నేను ఎట్లా వస్తాను, వాహనంతో పాటే కదా నేను రావాలని చెప్పి ముందు వాహనం కొమ్ము సవరించకుండా నన్ను ఎట్లా తీసుకెళ్తారు బయటికి అన్నాడు. అంటే ఎద్దు రూపంలో కూడా నేనే ఉన్నాను కదా అని చూపించడం కోసం భగవంతుడు. అందుకని భక్తుల యొక్క విన్నపాన్ని భగవంతుడు అర్థం చేసుకుంటాడు కానీ లోకల్ పీపుల్ ఎవరు అర్థం చేసుకోలేరు. చూశారా, అందుకని ఏ అవతారాన్ని పూజించాడో ఆ అవతారంలోనే సమాధానం ఇవ్వగలిగాడు భగవంతుడు. చూశారా, మనం ఏ అవతారంలో పూజిస్తే ఆ అవతారంలోనే ఇస్తాడు. ఈయన గొప్పవాడా, ఆయన పెద్దవాడా, ఈయన చిన్నవాడా, నాదేవుడు గొప్పవాడు వాళ్ళందరూ ఆయన పూజించకపోతే మీరు నరకానికి పోతారు, నరకానికి పోయి కూపాలకు పోతారు, నరక పాతాళానికి పోతారు. ఏమిటది, ఇదంతా భగవంతుడు అవమానించడం కదా. పాపం ఆ భగవంతుడు ఎంత బాధపడుతున్నాడో వీళ్ళందరినీ చూసి. భగవంతుని కూడా బాధ పెట్టే అంతటి భక్తులు. చూడండి, భగవంతుడిని కూడా బాధ పెట్టేటటువంటి భక్తులు, అన్ని రూపాలలో ఉన్నటువంటి భగవంతుళ్ళు, అన్ని జీవరాశుల్లో ఉన్న భగవంతుడిని తెలుసుకోకుండా ఆ జీవరాశులు మనుషులందరినీ, మానవులని, పిల్లల్ని అందరినీ చంపేస్తున్నారు దేవుని పేరు చెప్పి. ఆ దేవునికి ఎంత బాధ కలుగుతుంది ఊహించండి మీరే. అది భగవంతుణ్ణి సంహరిస్తుందంటే, మనుషులు సంహారం చేస్తున్నాడు అంటే దేవుని పేరు చెప్పి భగవంతుణ్ణి సంహరిస్తున్నట్టు కాదు. భగవంతుడు ఆ రూపంలో అన్ని రూపాల్లో ఉన్నప్పుడు భగవంతుడికి హాని చేస్తున్నట్టు కాదా. చూడండి ఎంత అన్యాయం జరుగుతున్నదో భగవంతుడి పేరు మీద. అందుకని నిజమైన భక్తి అంటే ఏమిటి, భగవంతుడి స్వరూపం తెలుసుకోకపోతే మనం మూఢంగా ప్రవర్తిస్తాం, మూఢంగా ప్రవర్తించి మిగతా వాళ్ళకి హాని చేస్తాం. కనుక ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు చూడండి, 9వ శ్లోకంలో 9 నుంచి 15వ శ్లోకం వరకు అవతార జ్ఞానం ముక్తి సాధనం అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అవతార జ్ఞానం ముక్తి సాధనం.
జన్మ కర్మ జమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మే జన్మ దివ్యం కర్మ యః ఏవం వేత్తి తత్వతః. ఎవరైతే నా యొక్క జన్మని అంటే నా అవతార స్వరూపాన్ని, అవతార రహస్యాన్ని ఏవం ఈ విధంగా మే నా యొక్క జన్మ అవతారాన్ని, ఎటువంటి అవతారం, ఏ అవతారమైనా సరే నేను ఎలా వచ్చానో శాస్త్రంలో చెప్పబడినటువంటి అవతారాలన్నీ, దివ్యం కర్మ నేను వచ్చిన తర్వాత చేసినటువంటి దివ్యమైనటువంటి దైవికమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఈ ముందు చెప్పబడినటువంటి శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అన్నారు. సాధువులను రక్షించడం, దుర్జనులను నాశనం చేయడం, సంహరించడం, ధర్మ ప్రతిష్టాపనం, ఈ యొక్క బ్రహ్మ విద్యను బోధించడం. చూడండి 1వ శ్లోకంలో ఏం చెప్పాడు, ఇమం వివస్వతే యోగం. ఈ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సాంఖ్య యోగాన్ని నేను సృష్టి ఆరంభంలోనే సూర్యుడికి చెప్పానన్నాడు. ఈ విద్యను ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఈ విద్యని, బ్రహ్మ విద్యని, తత్వ సహా వేత్తి నా అవతార రహస్యాన్ని అవతారం తీసుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? బ్రహ్మ విద్య బోధించాడు. రాముల వారు లక్ష్మణుడికి బ్రహ్మ విద్యను బోధించాడు. రామగీత అని ఉన్నది. కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను బోధించాడు. కనుక భగవంతుడు దేనికి వచ్చాడు అంటే రాక్షసుల్ని సంహరించడం బై ప్రోడక్ట్ ఇట్ ఈస్, అది సైడ్ అసైడ్ జాబ్. భగవంతుడికి మెయిన్ జాబ్ ఏంటో తెలుసా? బ్రహ్మ విద్యా బోధనం, అది ఆయనకి మెయిన్గా. బ్రహ్మ విద్యా బోధనం చేసేటప్పుడు మధ్యలో ఎవరెవరు అడ్డు వస్తే వాళ్ళందరినీ, అశ్వమేధ యాగం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు ఒక గుర్రాన్ని వదిలిపెడతారు, అది వెళుతూ ఉంటుంది. ఎంత దూరం వెడితే అంత దూరం ఈయన రాజ్యం అనమాట, ఆ రాజ్యాలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. అది వెళుతున్నప్పుడు ఎవరైనా పట్టుకున్నారంటే వాళ్ళని సంహరించడమే. అట్లాగే బ్రహ్మ విద్యను బోధించడానికి వచ్చింది అవతారం అనేది. ఆ బోధించే సమయంలో ఆ బోధన పొందడానికి, బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని పొందడానికి ఎవరెవరైతే సాధనలు చేస్తున్నారో, సాధువులు, సజ్జనులు, ఋషులు, వీళ్ళందరూ తపస్సు, యాగం, యజ్ఞం, జపం అన్నీ చేస్తున్నారు ఆ భగవంతుణ్ణి పొందడానికి. భగవంతుణ్ణి తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలని చెప్పి వీళ్ళందరూ సాధనలు చేస్తూ ఉంటే వీళ్ళ వెనకాల రాక్షసులు వీళ్ళకి హాని చేస్తున్నారు. అప్పుడు పరమాత్ముడు బ్రహ్మ విద్యను బోధిస్తూ ఆ బోధించేటప్పుడు ఎవరికైతే కావాలని కోరుకుంటున్న వాళ్ళకి హాని జరుగుతున్నదో వాళ్ళని రక్షించడం బాధ్యత కనుక ఆ వాళ్ళ వెనక ఉన్నటువంటి రాక్షసుల్ని సంహారం చేయాలి. అర్థమైందా? యజ్ఞం, యాగం, దానం, తపస్సు ఇవన్నీ చేస్తున్నప్పుడు మహాత్ములు ఆ మోక్షాన్ని పొందాలి, భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవాలని చేస్తుంటే వాళ్ళని ఏమి చెయ్యనివ్వకుండా రాక్షసులు అడ్డుకుంటూ ఉంటే ఆ పరమాత్ముడు ఏం చేస్తాడు? వాళ్ళని సంహరిస్తూ తన విద్యాబోధన చేసుకుంటూ వెళ్ళాడు. అదే విషయం ఇక్కడ కూడా యుద్ధంతో, కురుక్షేత్ర యుద్ధంలో కూడా అదే జరుగుతున్నది. తన విద్యను బోధిస్తూనే ఉన్నాడు, వాళ్ళందరినీ చంపమంటున్నాడు. అది అదంతా సెకండరీ. ప్రైమరీ ఏంటి? విద్యాబోధన. తత్వత వేత్తి, ఎవరైతే నా అవతారాన్ని నిజంగా తెలుసుకుంటారో అంటే ఏమిటి అర్థం? రెండో అధ్యాయంలో నేను ఆత్మస్వరూపాన్ని చెప్పాను. ఈ నామరూపాలైనటువంటి రామ అవతారం, కృష్ణ అవతారం అనేటువంటిది మాయా కల్పితం, ఇది సత్యం కాదు. ఆత్మ అనేదే సత్యం, పరమాత్ముడిలో ఉన్న ఆత్మసత్యం, ఆ రూపం అనేటువంటిది మాయా కల్పితం, అది కాదు నిజం, దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మతత్వం నిజం అని ఎవరైతే తెలుసుకుంటారో. అందుకని ఏం భజన పాడాను ఇప్పుడు క్లాసుకు ముందు చూసారా? అనుకోకుండా పాడాను నేను. అసలు ఏం భజన పాడాలని కూడా అనుకోలేదు, అది వచ్చింది కరెక్ట్గా. అది భగవత్ సంకల్పం. ఆత్మారామ ఆనంద రమణ, రాముడు నిజస్వరూపం ఆత్మ, ఆనంద స్వరూపం, ఆత్మస్వరూపం రామస్వరూపం. ఆత్మస్వరూపం అయిన తర్వాత శరీరాన్ని తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత సీతా అమ్మవారితో కళ్యాణం జరిగింది. సీతా సమేతుడై రాముల వారు శరీరం, నామరూపాలు, వీటికి వెనకాల ఉన్నటువంటి తత్వం సత్యం ఆత్మతత్వం. తత్వత యహ మాం వేత్తి అన్నటువంటి నా యొక్క దివ్యమైన కర్మ ఏమిటి? విద్యా బోధన, బ్రహ్మ విద్యా బోధన. శిష్టర దుష్ట శిక్షణ అనేటువంటిది బై ప్రోడక్ట్. ఆన్ ద వే మై మెయిన్ డెస్టినీ ఈజ్ వాట్? టీచింగ్. ఎవరైతే నన్ను తెలుసుకుంటారో అన్నారు. మాం యహ తత్వత వేత్తి, మమ జన్మ మమ కర్మ దివ్యం కర్మ యహ వేత్తి. ఎవరు తెలుసుకుంటారు మీరు చెప్పండి? భగవద్గీత స్టూడెంట్ తప్ప మరెవరైనా తెలుసుకోగలరా? ఆలోచించండి, నేను చెప్పడం ఎందుకు, మీరే చెప్పండి. రెండవ అధ్యాయం చదవకుండా భగవత్ తత్వాన్ని ఎవరైనా తెలుసుకోగలరా? తెలుసుకోలేరు. కనుక భగవద్గీత చదవకుండా ఎవరు భగవత్ తత్వాన్ని తెలుసుకోలేరు. అందుకని యహ వేత్తి అన్నాడు. అందుకని చాలా మంది భగవద్గీత చదువుతారు కానీ అసలు తత్వాన్ని తెలుసుకోలేరు. అదేదో పుణ్యగ్రంథంగా కళ్ళకద్దుకుంటూ ఉంటారు 100 సార్లు,
అంతే. ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆత్మస్వరూపం నేనే, నా ఆత్మస్వరూపమే ఆయన ఆత్మస్వరూపం, ఆయన అంతటా ఉన్నాడు కనుక నాలో ఉన్నాడు, నాలో ఉండడం కాదు నా స్వరూపం, నిజమైన స్వరూపం కూడా ఆత్మస్వరూపమే అని ఎవరైతే తెలుసుకుంటారో అని. చాలామంది అంతదాకా వస్తారు అసలు విషయం మర్చిపోతారు. పల్లెటూళ్ళల్లో ఇళ్ళు చాలా కిందికుంటాయి, ద్వారాలన్నీ కిందికుంటాయి. ఒక ఆసామి, ఆసామి అంటే ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన చెప్పారు, ఆ ఇంటికి వెళితే మీరు తలకాయ కొంచెం ఉంచుకొని వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే గుమ్మం, అన్ని గుమ్మాలు కిందికే ఉంటాయి ద్వారాలు, అందుకని ఎక్కడ తగులుతుందో అని చెప్పి తలకాయ ఉంచుకుంటూనే వెళుతున్నాడు. మన ఇళ్ళలో లాగా కాదు, చిన్న చిన్న గదులు, చిన్న చిన్న ద్వారాలు ఉంటూనే ఉంటే పోతూనే ఉంటాయి. అందుకని ఎక్కడ తగులుతుందని చెప్పి తలకాయ వెళుతూ ఉంచుకునే వెళుతున్నాడు. ఉంచుకొని ఉంచుకొని వెళుతూ ఉంటే కరెక్ట్గా ఒక చోట తల ఎత్తాడు. అక్కడ గుమ్మం కరెక్ట్గా పొట్టిగా ఉంది, ఎక్కడో గుమ్మం పొట్టిగా ఉంది చెప్పి అందరూ తలకాయ ఉంచుకొని వెళ్ళాడు. అక్కడ మాత్రం తలకాయ ఎత్తాడు, తల ఎత్తంగానే బొప్పి కట్టింది. వాళ్ళు అన్నారు, వెనక వాళ్ళు మేము చెప్తూనే ఉన్నాం కదండి, అక్కడ కదా ఉన్నది గుమ్మం, మీరు ఇక్కడి నుంచో ఎందుకు అంటే, అబ్బా బొప్పి కట్టిపోయింది అన్నాడు. అదేవిధంగా మన వాళ్ళు కూడా దేవుడు పూజ, దేవుడు ఆరాధనం, భజనలు, కీర్తనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటారు, భగవద్గీత చదువుతారు, పుస్తకాలు చదువుతారు, అవి చదువుతారు, ఇవి చదువుతారు, అన్నీ చేస్తారు, అందరికీ మొక్కుతారు, అన్నీ చేస్తారు. కానీ సరిగ్గా విషయం వచ్చేటప్పటికి ఎక్కడ ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలకు ముందు ఉన్న చూసారు 11 నుంచి 25, అక్కడ మాత్రం మర్చిపోదాం క్లాసుకి రావడం. అది అక్కడికి రాగానే మనం ఏం చేస్తాం అంటాం, తలకాయ ఎత్తుతాం అంటే ఎత్తుదాం అంటే ఏంటి, మనం చదవం సరిగ్గా. అక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడు అంటాడు, భగవద్గీత అంత చదివావంటే అంత చదివేశాను, 11 నుంచి 25 శ్లోకం దాకా చదివావా, 11 నుంచి 25 దాకా చెప్పాను 2వ అధ్యాయంలో, అక్కడ మాత్రం ఆబ్సెంట్ అయినానన్నాడు, అక్కడ మాత్రం ఆబ్సెంట్ అయినాను. అయినావా, సరే ఇంకో కోర్సుకి వెళ్ళి వెళ్ళి చదువు. ఆ కోర్సు పోతే భగవద్గీత అంతా చదవనట్లే. అర్థమైందా? అది తత్వత వేత్తి అని తెలియాలి అంటే ఆ పోర్షన్ చదివి తీరాలి. అందుకనే క్యాంపుకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి రోజుకు 4 గంటలు వాష్ చేయాలన్నమాట. మనం మళ్ళీ అది పోర్షన్ని చదవాలి. అది చదవకపోతే దివ్యం కర్మ, దివ్యం జన్మ మనకు అర్థం కాదు. ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకున్న వాళ్ళు త్యక్త్వ దేహం పునర్జన్మ, దేహం త్యక్త్వ, అటువంటి జ్ఞానికి ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత దేహం త్యక్త్వ తర్వాత ఏమవుతాడు, పునర్జన్మన ఏంటి, మళ్ళీ జన్మించడు, మళ్ళీ జనన మరణ సంసార చక్రంలో పడడు. పునర్జన్మన ఏంటి, మరేం చేస్తాడు పునర్జన్మ లేకపోతే, మాం ఏంటి, నన్ను పొందుతాడు అన్నాడు. మరణించిన తర్వాత జీవించి ఉండగా జీవన్ముక్తుడవుతాడు, మరణించిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు, మళ్ళీ ఏ గర్భంలో, మానవ గర్భంలో జీవిగా జన్మించడు అన్నాడు. ఏ గర్భంలోనూ పడడు, మళ్ళీ మోక్షాన్ని పొందుతాడు. అది ఈ యొక్క శ్లోకానికి అర్థం. నిర్యాణం చెందుతాడు, బ్రహ్మ నిర్వాణం. నిర్యాణం అంటే మరణం, నిర్యాణం తర్వాత బ్రహ్మ నిర్వాణం అన్నారు. బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. తర్వాత శ్లోకం 10వ శ్లోకం, వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసాం ఊతా మద్భావమాగతాః. ఈ పరమాత్మ స్వరూపాన్ని తత్వత తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించారు అర్జున. వాళ్ళందరూ ఎన్నో సాధనలు చేసి 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 నన్ను తెలుసుకున్నారు. వాళ్ళందరూ ఏ సాధనలు చేశారో చెప్పనా నీకు అంటున్నాడు. ఈ నా స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే అంత తేలిక కాదు, తత్వత ఇన్ రియాలిటీ. నిజంగా నా తత్వాన్ని తెలుసుకోవాలి అంటే వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులు నీకు చెప్తాను విను అంటున్నాడు. అర్థమైందా? కోడలు కూడా నేర్చుకుంటుంది, మా అత్తగారు ఎలా ఉండేవారు, ఏ ఏ వంటలు ఎలా చేసేవాళ్ళు, మా భర్తకి ఇష్టమైనట్లుగా నేను కూడా చేసి పెట్టాలని చెప్పి నేర్చుకుంటుందా లేదా? ఆవిడ దగ్గర ట్రై చేస్తుంది కానీ వండలేదు, ఊరికే చెప్తున్నా జోక్గా. కనుక ఇటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళు సాధన చేసిన పద్ధతి నీకు చెప్తాను విను, నువ్వు కూడా అలా చెయ్యి అంటున్నాడు. వాళ్ళు ఎలా చేశారు? ఆ బహవహ అనేక మంది మద్భావం ఆగతాహ, రెండో లైన్లో చివరి పదం మద్భావం ఆగతాహ అంటే నా స్వరూపాన్ని పొందారు వాళ్ళు. నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని నా ఆత్మస్వరూపం వాడిది అని తెలుసుకున్నారు వాళ్ళు. ఏ విధంగా అంటున్నారు? ఫస్ట్ వీతారాగ భయక్రోధాహ, మొదట ఇది తీసుకుందాం. మన్మయాహ, మన్మయాహ అంటే నన్నే తలుచుకుంటూ ఎప్పుడు. భగవంతుడే సర్వస్వం, భగవంతుడి కోసమే ప్రయత్నం అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవంతుడి కోసమే. అంటే వాళ్ళ మనస్సుని నా మీదనే నిలిపి అని అర్థం. మన్మయాహ అంటే మత్, మయా అంటే నా మీదనే నిలిపి. ఈ కుటుంబం, పిల్లలు, సంసారం ఇవన్నీ కూడా సెకండరీ, ఇవన్నీ కూడా మన యొక్క ఎదుగుదల కోసమే కానీ అది పరమార్థం కాదు. భగవంతుడే అని ముఖ్యం. మన్మయాహ మద్ మాం ఉపాశ్రితాహ అంటే నన్ను శరణాగతిని పొందిన వాళ్ళు. మాం అంటే పరమేశ్వరం, పరమ పురుషార్థమైనటువంటి జ్ఞాన మార్గాన్ని స్వీకరించిన వాళ్ళు అని అర్థం. కర్మయోగం ద్వారా మనసులో ఉన్నటువంటి అశుద్ధిని పోగొట్టుకొని రాగ మీత రాగ భయక్రోధాహ మూడవ మెట్టు. ముందు భగవంతుణ్ణే పూజన చేస్తూ భగవంతుని ఆరాధన, భగవంతుడి చింతన ఎక్కువ ఉండాలి. అబ్బాయి చింతన, అమ్మాయి చింతన కాదు. ఇంటి ఆలోచన ఎప్పుడు ఇంటి ధ్యాస, అమ్మాయి ధ్యాస, అబ్బాయి ధ్యాస, మనవడి ధ్యాస, ఈ ధ్యాస కాదు. నేను చెప్తున్నాను చూసా, ఈ జ్ఞానులన్న వాళ్ళు వీళ్ళందరికీ ఎవరి ధ్యాస తెలుసా? నా ధ్యాస, భగవంతుడి ధ్యాస. అలా ధ్యాస వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళకి? నన్ను శరణు పొందారు వాళ్ళు, నేను నన్నే పొందాలని కోరుకున్నారు వాళ్ళు. భగవంతుడి శరణానే కావాలి మాకు, మోక్షాన్ని పొందాలి మేము, ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలి, అదే శాశ్వతమైనది, ఇవన్నీ అనిత్యం అని తెలుసుకొని అదే గమ్యంగా పెట్టుకొని జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ జ్ఞాన మార్గాన్ని ఎంచుకోవడానికి ఏమేమి సాధనలు చేశారు తెలుసా వాళ్ళు? వీత రాగ, వీత భయ, వీత క్రోధ అన్నారు. ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళల్లో ఉన్నట్టు రాగాన్ని పోగొట్టుకోవాలి. కనుక రాగాన్ని పోగొట్టుకున్నారు. రాగం అంటే ఏమిటి? మమకారం. ఈ ప్రాపంచిక వస్తువుల మీద మమకారం. మనకు తల్లి ప్రేమ దొరకకపోతే భగవంతుణ్ణే తల్లిగా ఆరాధించవచ్చు, తండ్రి ప్రేమ దొరకకపోతే భగవంతుణ్ణే తండ్రిగా ఆరాధించవచ్చు, పిల్లలు దొరకకపోతే, పిల్లల ప్రేమ పొందలేకపోతే భగవంతుణ్ణే మన పిల్లలుగా ఆరాధించవచ్చు, ఒకవేళ గురువు కనుక దొరకకపోతే భగవంతుణ్ణే గురువుగా స్వీకరించవచ్చు. అంటే మన రాగద్వేషాలు, ఈ ప్రపంచం మీద అనురాగాలు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతం కాదు, అనిత్యం. కనుక ఈ ప్రపంచం మీద ఆధారపడడం కంటే భగవంతుడి మీద ఆధారపడడం నేర్చుకో. అలా ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ యొక్క రాగం ద్వేషాల నుంచి బయటపడతాం. ఎప్పుడైతే రాగం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఎవరి మీదనైతే మనం రాగాన్ని పెంచుకుంటామో అది దూరం అయిపోతుందేమో అనే భయం ఏర్పడుతుంది. ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ మనం అత్యంత అనురాగాన్ని పెంచుకొని సంబంధాన్ని పెంచుకున్నామంటే అది దూరం అయిపోతుందేమో, దానికి హాని జరుగుతుందేమో అని భయం ఏర్పడుతుంది. కానీ అవన్నీ మన చేతుల్లో లేవు కదా. మనకేం జరుగుతుందో నెక్స్ట్ మూమెంట్ తెలియదు. మన ఇంట్లో వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళకి, మనం దేని మీద ఆధారపడి ఉన్నామో దానికి ఏం జరుగుతుందో తెలియదు. క్లాసుకు రావాలని బయలుదేరతాం, బండి స్టార్ట్ కాదు. మనం ఏం చేస్తాం? కారులో వద్దామని కూర్చుంటే కారు స్టార్ట్ కాదు, బస్సులో పోదామని చూస్తే బస్సు రాలేదు, ఆటోలో వెళదామని చూస్తే ఆటో దొరకలేదు. ఏం చేస్తా? నడిచొస్తాం. కనుక మనం ఒక పని చెయ్యాలంటే దెన్నిటి మీద ఆధారపడి ఉన్నాం. అందరం డొనేషన్లు ఇవ్వాలని చెప్పి అంటాం. డొనేషన్ ఇచ్చేటప్పుడు ఇంత కలెక్ట్ చేయాలనేది మన చేతుల్లో లేదు. ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంతవరకే నీ యొక్క బాధ్యత. కానీ 10 లక్షలు అన్నారు, 10 లక్షలు చేర్చడం అనేది నీ చేయలేవు నువ్వు. అందరితో కూడినటువంటి పని అది. నీ పని ఏమిటి? కాంట్రిబ్యూషన్ మాత్రమే. నీ భాగాన్ని నువ్వు ఇవ్వు అంతే. అంత రాలేదన్న దాంట్లో నీ చేతిలో లేదు. ఎవరు ఎంత ఇస్తారో తెలియదు. ఆ రాజుగారి కథ మాదిరి, అందరూ పాలు తీసుకొస్తారు కదా, నేను ఎందుకులే పాలు తేవడం చెప్పి ఒక్కరు పాలు తెచ్చాట, అందరు నీళ్లు తెచ్చారట. కనుక మనం కావాలనుకున్న విషయాలు, సుఖాలు ఇవన్నీ కూడా ఎన్నిటి మీద ఆధారపడి ఉన్నాయి. మన మనశ్శాంతి కూడా మన పిల్లల మీద ఆధారపడి ఉందనుకుంటున్నాం. మన పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనకే తెలియదు. మన పిల్లల మనస్తత్వం మనకు తెలుసు, వాళ్ళకు వచ్చేటటువంటి పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. మనం ఏం కంట్రోల్ చేయలేం కదా, మన చేతుల్లో లేదు. చూసారా? అందుకని మన సుఖం శాంతి మన చేతుల్లో లేదు. ఇప్పుడు మనం కనుక ప్రపంచం మీద ఆధారపడతాయి. అందుకని భగవంతుడి మీద ఆధారపడటం నేర్చుకో. తర్వాత భగవంతుడు ఏమంటాడు? ఆయన ఏకరూపంగా పూజించు. మొదట అనేక రూపంగా పూజించు, అక్కడ కూడా నీకు శాంతి దొరకదు. ఈ దేవుడు గొప్పవాడా, ఆ దేవుడు గొప్పవాడా, మైలాపూర్ ఆంజనేయులు గొప్పవాడా, నంగనల్లూరు ఆంజనేయులు గొప్పవాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటావు. ఆయన కోపం వస్తుందేమో, ఈయన కోపం వస్తుందేమో అని చెప్పి ఆలోచిస్తావు. అక్కడ కూడా నీకు శాంతి దొరకదు. కనుక ఏకరూపం నుంచి అనేక రూపం నుంచి అరూపానికి రావాలి. ఆయనకు అసలు రూపమే లేదని తెలుసుకుని, ఆత్మస్వరూపం అని తెలుసుకునే స్థితికి రావాలి. ఎప్పుడు వస్తావు? 90 ఏళ్ల తర్వాతనా? 90 ఏళ్ల తర్వాత వచ్చావు అనుకో, మళ్ళీ నెక్స్ట్ జన్మ, మళ్ళీ నెక్స్ట్ జన్మ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అలా స్టార్ట్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడైనా కాస్త బుద్ధిగా వినరా అంటే, అబ్బాయి వచ్చాడు, అమ్మాయి వచ్చింది, మనవరాలు వచ్చింది, ఇట్లాగే పోతూనే ఉంది, కాలక్షేపం చేస్తూనే ఉన్నావు, కానీ శాస్త్రంలో మనసు పెట్టడం లేదు కదా అన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వీతరాగ భయక్రోధాహ. ఎప్పుడైతే మన కోరికలు రాగం వలన భయం ఏర్పడుతుంది, భయం వలన క్రోధం వస్తుంది, ఆ కోరికలు తీరనప్పుడు, ఆ కోపం వచ్చినప్పుడు మనం మనస్సంతా అశుద్ధి అయినట్లన్నమాట. ఆ కోపం వచ్చింది అంటే కోపం మన మనస్సుని అశుద్ధపరుస్తుంది. దాన్ని మలం అంటారు, మలం అంటారు. మనస్సులో ఉన్నటువంటి మలం పోవాలి అంటే, రాగద్వేషాలు పోవాలి అంటే, కోపతాపాలు పోవాలి అంటే మనిషి కర్మయోగం చేయాలి. కర్మయోగం చేసిన తర్వాత మనస్సు చాంచల్యంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని అష్టాంగ యోగం చేసి సాధన చేయడం, అటు ఇటు పరిగెడుతుంది, ఎక్కడెక్కడో ఏదో చూస్తుంది. ఉపాసన యోగం చేయి, జప ధ్యానం అది చేయాలి. ఉపాసనా యోగం విక్షేప నివృత్తి అర్థం. విక్షేపం అంటే అటు ఇటు వెళ్ళడం మనస్సు. అలా వెళ్లకుండా ఒకే చోట ఆలోచన భగవంతుడి మీద ఉండాలి అంటే ఉపాసన యోగం చేయాలి, అష్టాంగ యోగం చేయాలి. కర్మయోగం ఉపాసన యోగం చేసి జ్ఞాన యోగానికి రావాలి. అజ్ఞానం కూడా మలమే. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞాన యోగానికి రావాలి. 3 యోగాలైనా చూసారా? కర్మయోగం, ఉపాసనాయోగం, జ్ఞాన యోగం. 3 రకాలైనటువంటి మలాల్ని పోగొడుతుంది. రాగ ద్వేష క్రోధ, తర్వాత విక్షేప అజ్ఞానం, ఇవన్నీ పోతాయి. అంటే వీళ్ళు స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి వస్తారనమాట. ఇట్లా జ్ఞానకాండకి వచ్చి చదివి తెలుసుకొని మన్మయాహ మద్భక్తాహ మత్ మాం ఉపాశ్రితాహ, నన్నే కావాలని కోరుకున్న వాళ్ళు అంటే ధర్మార్థ కామాల కంటే కూడా మోక్షమే పరమ పురుషార్థం అని కోరుకున్న వాళ్ళు బహవహ జ్ఞానతపస. జ్ఞానతపస్ అంటే భగవద్గీత క్లాసుకి వెళ్ళి అని అర్థం. జ్ఞానతపస్సు అంటే జ్ఞానమే తపస్సు. అహం బ్రహ్మాస్మి జ్ఞానమే తపస్సు లాంటిది. 18 అధ్యాయాలు చదవడం ఒక తపస్సు, ఏంటి శ్లోకాలు కాదు, అర్థం. అర్థం తెలుసుకోవడం, గురువు దగ్గరికి వెళ్ళి చదవడమే ఒక తపస్సు. జ్ఞానతపస్స భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం ఇవన్నీ క్షుణ్ణంగా చదివి పదానికి అర్థాన్ని తెలుసుకొని జీవితంలోకి అన్వయించుకుంటే అది జ్ఞాన తపస్సు అంటే. జ్ఞానకాండకు వస్తారు అని అర్థం. ముందు లైన్లోనేమో కర్మయోగం, ఉపాసనాయోగం, 2వ లైన్లోనేమో జ్ఞానయోగం. జ్ఞాన తపస
మన్మయా మాముపాశ్రితాహ అంటే ఉపాసనాయోగం, వీతరాగ భయక్రోధాహ అంటే కర్మయోగం, నిష్కామ కర్మ చేయడం, కోపాన్ని రాగ ద్వేషాలను తగ్గించుకోవడం, అహంకారాన్ని తగ్గించుకోవడం. పూతాహ, ఈ విధంగా కర్మయోగం, ఉపాసనాయోగం, జ్ఞానయోగం ద్వారా వాళ్ళని వాళ్ళు పవిత్రుల్ని చేసుకున్నారు, వాళ్ళ మనస్సును శుద్ధపరుచుకున్నారు. రాగద్వేషాలు లేవు, ఎటువంటి చాంచల్యం లేదు మనస్సులో, అజ్ఞానము లేదు. జ్ఞాన తపస పూతాహ అయితే ఏమిటి? మద్భావం ఆగతాహ, వాళ్ళు నా ఆత్మస్వరూపాన్ని పొందారు అంటే వాళ్ళ ఆత్మస్వరూపమును వాళ్ళు తెలుసుకుంటారు. నా స్వరూపమే వాళ్ళ స్వరూపం, జీవాత్మ పరమాత్మ ఐక్యం. మద్భావం ఆగతాహ అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం. తర్వాత శ్లోకం 11, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అంటే భగవంతుడు ఏదో పక్షపాత బుద్ధి ఉంది అని చెప్పి అనిపిస్తుంది మనకు. నన్ను పూజించిన వాళ్ళు నన్ను పొందుతారన్నాడు. మద్భక్తాః మన్మయాః మాముపాశ్రితాః మద్భావం ఆగతాః, అంటే నిన్నెవరు పూజిస్తే వాళ్ళకి మోక్షాన్ని ఇస్తావా, అంటే మిగతా వాళ్ళకి ఇవ్వవా అని దోషాన్ని ఆపాదించినట్లయింది దేవుడికి. అంటే నీకు కూడా పక్షపాత బుద్ధి ఉందనే కదా అర్థం, నీకు కూడా కొంచెం ఫేవరైట్ పీపుల్ అట్లా అని ఉందా, ఇష్టం లేని వాళ్ళనేమో అట్లా అనడం అంటే లెక్క చేయకుండా వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వకుండా ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం, ఎందుకంటే నీకు కొబ్బరికాయలు కొట్టారని, నీకు పూజ చేశారని, నీ మా నీ జపం మా నామ జపం చేశారని వాళ్ళకి మోక్షాన్ని ఇస్తావా అంటే. కృష్ణ పరమాత్మ అన్నాడు, నేనేం ఇవ్వను, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. అది చెప్తున్నారు ఇక్కడ, ఏ యథా మాం ప్రపద్యంతే, ఆ భక్తుడు ఏది కావాలని వచ్చి అడిగితే నేను అది ఇస్తాను అర్జున అన్నాడు. ఏ యథ, ఏ విధంగా ఎవరైతే నన్ను పూజిస్తారో, అంటే ఏది ప్రార్థించి, అబ్బాయి కావాలి అబ్బాయి కావాలంటే అబ్బాయిని ఇస్తాను, పిల్లలు లేరు పిల్లలు లేరు అంటే చెప్పి పిల్లల్ని ఇస్తాను, ఇల్లు లేదు ఇల్లు లేదంటే ఇల్లు ఇస్తాను, లేకపోతే వాళ్ళ నా మీద నమ్మకం పోతుంది వాళ్ళకి, అందుకని వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాను. అవన్నీ కూడా అనిత్యమే, అయినప్పటికీ కూడా వాళ్ళు అడుగుతుంటే నేనేం చేయను. పిల్లవాడు వచ్చి బెలూన్ అడుగుతాడు అమ్మని, అమ్మ ఏం చేస్తుంది, చిన్న పిల్లవాడు 2 ఏళ్ల పిల్లవాడు, అమ్మ బెలూన్ కొనిపెట్టు అన్నాడు. వాడికి ఎన్ని బొమ్మలు ఉంటాయో తెలుసా, బెలూన్ కొనిస్తుంది అమ్మ. మరి బెలూన్ పగిలిపోతుంది రా ఎందుకు రా అంటుంది అమ్మ, సరే కొనుక్కో అంటుంది. అది పగిలిపోయిన తర్వాత అమ్మ ఇంకొక బొమ్మ ఉంటుంది ఆడుతూ ఉంటుంది అది ఇవ్వు అంటాడు, ఆ బొమ్మ తెచ్చి పెడుతుంది, ఆడే బొమ్మను తెస్తుంది. ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు వాడు, ఏది అడిగితే వాళ్ళు అది ఇస్తుంది వాళ్ళమ్మ. మరే ఇవన్నీ డబ్బులు వేస్ట్ అంటుందా వాళ్ళమ్మ. వాళ్ళమ్మకు ఒక రోజు తెలుస్తుంది వీడు ఇవన్నీ ఎదిగి దాటి వస్తాడు, ఈ బొమ్మలన్నీ వదిలిపెడతాడు కొద్ది రోజులకని తెలిసే కదా ఇస్తుంది, అవునా, లేకపోతే బొమ్మను అడుగుతుండే బెలూన్ 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 అంటాడు 20 ఏళ్లకు కూడా, 20 ఏళ్ల తర్వాత కూడా బెలూన్ అడుగుతాడా. భగవంతుడు కూడా భక్తులకి వాళ్ళు అడిగినవన్నీ కోరికలు తీరుస్తూనే ఉంటాడు. ఒక రోజుకి వీడు ఇవన్నీ దాటి వస్తాడు, మోక్షాన్ని అడుగుతాడు, భగవంతుడి కోసమే నా కోసమే వస్తాడనే దృష్టితో అన్ని ఇస్తున్నాను, అడిగితే అడుగుతాడు అడగకపోతే నెక్స్ట్ బర్త్ ఉంది కదా రా అంటాడు. అదే చెప్తున్నారు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ, అడగంది అమ్మైనా పట్టదు చూసారా. అందుకని గురువు దగ్గరికి వచ్చి విద్య నేర్చుకునేటప్పుడు నాకు ఆత్మవిద్యనివ్వండి, మోక్షాన్ని ప్రసాదించండి, నాలో అజ్ఞానాన్ని పోగొట్టండి, అది మీరే పోగొట్టగలరు అని చెప్పి గురువు దగ్గర ప్రార్థించాలి. ప్రార్థించి నోరు తెరిచి అడిగినప్పుడే ఆ విద్య పనిచేస్తుంది. ఆ గురుగారు బోధించినా కూడా పనిచేయదు, మనం నోరు తెరిచి అడగాలి, అడగకపోతే పనిచేయదు. గురుగారు చెప్తూనే ఉంటారు కానీ ఇక్కడ అది ఓపెన్ అవ్వాలి, ఆ స్విచ్, ఆ స్విచ్ ఓపెన్ అయిందని చెప్పి గురువు గారికి తెలియాలి. ఇది ఓపెన్ అయినట్లు గురువు గారికి తెలియాలి. గురువు గారికి చెప్తే కదా అమ్మ అన్నం పెట్టని చెప్తే కదా అమ్మ అన్నం పెడుతుంది, అక్కడ పోయి కూర్చొని నువ్వు ఆకలితో కూర్చున్నావు, ఆకలి లేకుండా ఊరికే దిగులుగా కూర్చున్నావు, ఎవరికి తెలుసు? అమ్మకి ఎట్లా తెలుస్తుంది? అందుకని పిల్లవాడు ఏం చేస్తాడు, అమ్మ చిన్న కొట్టుకొని లాభకొచ్చు, అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అంటే పెడతారా అంటుంది అమ్మ. ఇంకా పెడతాను, నీకు పెట్టడానికే కదా అంతా వండాను అంటుంది తల్లి. చూశారా, తల్లికి కూడా తెలియదు పిల్లవాడు నోరు తెరిచి అడగకపోతే పిల్లవాడికి ఆకలి అవుతుందని తెలియదు. ఎందుకంటే ఆకలి కానప్పుడు పెట్టకూడదు, పెడితే వాడికి అజీర్ణం వస్తుంది. అందుకనే పసి బిడ్డ ఏం చేస్తుంది, ఏడుస్తుంది. ఆకలి అయినప్పుడు విపరీతంగా ఏడుస్తుంది, ఏడ్చినప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది, పాలిస్తుంది. అదేవిధంగా మోక్షాన్ని పొందాలనుకున్న ఆ జిజ్ఞాసు అయినటువంటి ఆ శిష్యుడు ఆ గురువుని సమీపించి అడగాలి. అడిగినప్పుడే ఈ శిష్యుడికి ఓహో ఈ కోరిక ఉన్నదా, ఎలాగైనా సరే ఈ శిష్యుడికి ఆత్మజ్ఞానం వచ్చుగాక అని సంకల్పం చేసుకుంటారు ఆ గురువు గారు. ఆ సంకల్పం జరిగినప్పుడు మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. వారికి ఆ సంకల్పం జరిగేటట్లుగా మనం మన కోరికను వ్యక్తం చేయాలి, సమయాన్ని చూసి వ్యక్తం చేయాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గురువుగారు మోక్షం కావాలని చెప్పి అనకూడదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, అడిగే విధంగా అడగాలి. అమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు పిల్లవాడు. ఎలా అడుగుతాడు అమ్మని పిల్లవాడు? ఎలా అడుగుతాడు? ఆకలైన వాడు ఎలా అడగాలి? ఏ విధంగా అడిగితే తల్లికి ఆనందంగా ఉంటుంది? ఇవన్నీ వేరే విషయం అనుకోండి. మమ వర్తమాన వర్తంతే అర్జున, వీళ్ళందరూ నన్ను ఏది అడిగి ఏది ఇచ్చినా కూడా వాళ్ళందరూ ఒకరోజు నా దగ్గరికే వస్తారు. ఒకరోజు నా దగ్గరికే వస్తారంటే ఏమిటర్థం? జ్ఞాన మార్గానికే వస్తారు. వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలు ధర్మ అర్థ కామాలు అడుగుతున్నప్పటికీ కూడా, నేను ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ చివరికి ఆత్మ జ్ఞానాన్నే తృప్తి ఆనందం కోసమే కదా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకరోజు వస్తారు తప్పకుండా అనే ఆశతో భగవంతుడే ఉన్నాడు. ఇంకా లోకల్ గురువు సంగతి చెప్పాలా, ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదాయం భజామి అంటే ఏమిటి, అనుగ్రహిస్తాను. మమ వర్తమాను వర్తంతే, వాళ్ళు నన్నే అనుసరిస్తున్నారు అర్జున. వాళ్ళు లోకల్ గా పూజ చేసేటప్పుడు మా అబ్బాయికి సీట్ ఇవ్వు, మా అమ్మాయికి అది ఇవ్వు ఇవ్వు అంటే నన్ను పూజ చేస్తున్నారు కదా, పర్వాలేదు చెయ్యని. అలా చేస్తున్నప్పటికీ కూడా తర్వాత చిన్నగా వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత అబ్బాయికి ఎంత చేసినా అమ్మాయికి ఎంత చేసినా తృప్తి రావట్లేదు, ఆనందం రావటం లేదు. భగవంతుడా నువ్వే కావాలి నాకు, నా దగ్గరికే వస్తారు వాళ్ళు చివరికి, అది నాకు తెలుసు సీక్రెట్ అంటున్నాడు ఆయన. నేను చెప్పలేదండి, ఆయన చెప్పారు. మనుష్యాహ ఏ పార్థ సర్వశ మమ వర్తమ అనువర్తంతే, చివరికి వాళ్ళు ఏ శాంతి సుఖం కోసమైతే ధనం సంపాదించి పిల్లలను పొంది అన్ని పాకులాడుతూ వెళ్లారో, చివరికి వాళ్ళకి అందులో సుఖం లేదని తెలిసి ఆ సుఖం ఏ సుఖాన్ని వెతుకుతున్నారో ఆ సుఖమే వాళ్ళని వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది. నన్ను పూజించాను కనుక వాళ్ళని నేను అనుగ్రహిస్తాను, వాళ్ళకి అన్ని సమకూరుస్తాను. చిన్నగా వస్తారు కొంతమంది, కొంతమంది జన్మ జన్మలు తీసుకుంటారు, కొంతమంది ఈ జన్మలోనే పొందుతారు. అది వాళ్ళ వాళ్ళ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఫ్రంట్ ఇంజన్, నేను బ్యాక్ ఇంజన్ అర్జున, నేను సహాయం మాత్రమే చేయగలను. ఫ్రంట్ ఇంజన్ మన యొక్క ప్రయత్నం, అది కనుక ఉపయోగించకపోతే వెనక నిజం ఎంత నెట్టినా ఈశ్వర కృప ఏం చేయలేదు. మన ప్రయత్నం ఉంటే ఆహా బండి కదులుతుంది కదా, ఈశ్వర అనుగ్రహం. అంతేగాని మనం ఒక అడుగు వేస్తే ఆయన 9 అడుగులు వేస్తాడు, బాగుంది మనం ఒక అడుగు వేయాలి కదా. ఒక అడుగు వేస్తే ఆయన 9 అడుగులు వేస్తాడు అంటే ఏమిటి, మన ప్రయత్నం కొంచెం ఉంటే భగవంతుడి సహాయం ఉంటుంది. మన ప్రయత్నం లేకుండా భగవంతుణ్ణే, అప్పుడు భగవంతుడు ఏమంటాడు తెలుసరా, ఒరే నీకు బుద్ధి ఇచ్చాను, వివేకం ఇచ్చాను, మనిషి జన్మ ఇచ్చింది దేనికోసం, నీ ప్రయత్నం నువ్వు చేయడం కోసమే కదా, కనుక నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు, నేను సహాయం చేస్తానన్నాడు. కనుక అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం మనుషులు, బంధాలు, వ్యక్తులు, ధనము, సంపాదన వీటితోని మనిషికి కాలయాపన జరుగుతూ ఉంటే అనిత్యమైన దాంట్లో సుఖం రాదని తెలియడానికి చాలా టైం పట్టేటప్పటికీ అసలు విషయాన్ని కోల్పోతాం. కనుక వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో కుటుంబం, పిల్లలు, ధనము ఇవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక మార్గానికి తోడపడటానికి ఉపయోగించుకోవాలి అంతే. వాటి మీద మమకారం కానీ అనురాగం కానీ అత్యాశ కానీ పెట్టుకున్నావంటే శాంతి సుఖం వాటిట్లో వస్తుందని అనుకున్నావు అంటే అది నీ భ్రమ. అది త్వరగా తెలుసుకుంటే మేలు, లేటుగా తెలుసుకుంటే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.